మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 నుంచి 25 వచనాల వరకు చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనాల వరకు చూద్దాము. దయచేసి నేను చదువుతున్నాను, చూడండి. పనివారలారా, మంచివారును సాత్వికులను నైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఎంచిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండిరి. మీరు గొర్రెవలె తప్పిపోయిరి, దారి తప్పిపోతిరి, కాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఇది నీ సత్యవాక్యం. ప్రభా, నువ్వే రాయించావు, మా కోసం రాయించావు. మాతో మాట్లాడి ఉదయకాల సమయంలో నీ దగ్గరకు వచ్చాం మా తండ్రి. మమ్మల్ని బలపరచండి, మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నా మీ ఆత్మ చేత నింపి మా మధ్యలోని సన్నిధానాన్ని సమృద్ధిగా ఉంచి మమ్మల్ని తృప్తిపరచమని, ఆదరించమని, హెచ్చరించమని, బలపరచమని బతిమలు అడుగుతున్నాం. మా జీవితాన్ని సమర్పించుకుంటూ యేసునామని ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనాల వరకు మనం చదువుకున్నాం. మనం పేతురు రాసిన పత్రిక కంటిన్యూస్ గా సిరీస్ లాగా ధ్యానిస్తున్నాము. నేను ఎప్పుడు మండే వచ్చినప్పుడు మా పేతురు రాసిన పత్రికను తీసుకుంటున్నాను. 2వ అధ్యాయము 18వ వచనం వరకు చేరుకున్నాము. అయితే ఈ పేతురు గారు ఎరుషలేములో ఉన్న విశ్వాసులైన యూదులైన వ్యక్తులు వాళ్ళు హింసను తట్టుకోలేక పొంతు, గలతియా, కప్పదూకియా, ఆసియా, బితునియా అనే దేశాల్లో చెదిరిపోయారంట. వేరే దేశాల్లో ఉండటానికి వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ అక్కడ కూడా శ్రమలు ఆగలేదు, డబుల్ అయిపోయాయి. వాళ్ళను ఆదరిస్తూ పత్రిక రాస్తూ వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ వాళ్ళకు ఆజ్ఞలు, హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే దేవుని కోసం నన్ను కూడా చేశారు. ఓకే, అలాగా దేవుడు దేవుని సువార్త కోసం దేవుని యొక్క దేవుని కోసం జీవిస్తున్న కారణాన్ని బట్టి శ్రమలు అనుభవిస్తూ ఉంటే వాళ్ళని ఆదరిస్తూ ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఆదరణే కాదు, ఆదరణ చాలా తక్కువగా అంటే చాలా ఎంత ఇవ్వాల్సిన సమయం దానికి ఇచ్చాడు. దాని తర్వాత ఆజ్ఞలు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. శ్రమల్లో కూడా నీరో చక్రవర్తి కాలంలో ఉన్న శ్రమలు క్రైస్తవులను హింసించిన విధానం చూస్తే చరిత్రలో చాలా క్రూరమైనటువంటి హింస, రకరకాల హింస చేసేవారు, కొట్టేవారు, జైల్లో వేసేవారు, తిట్టేవారు, సమాజం నుంచి బహిష్కరించేవారు. వాళ్ళు ఏం చేసేవారు కదా, యేసుక్రీస్తు ప్రభు వారి కోసం జీవించినందుకు వాళ్ళు దేవుని కోసం బతుకుతున్నందుకు స్వార్థ ప్రకటిస్తున్నందుకు నమ్మినందుకే అలాంటి పనులు చేసేవాళ్ళు. ఇంకా విచిత్రమైన పరిస్థితులు ఉండి విపరీతంగా హింసిస్తున్న రోజుల్లో ఆనందంగా ఉండండి, మనకి ఇవ్వబడిన రక్షణ ఎంత గొప్పదని రాస్తున్నప్పుడు ఆదరణ అయిపోయిన తర్వాత ముగిచ్చేయచ్చు కదా, వాళ్ళలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఇది సరి చేసుకోవాలి, ఇలా ఉండకూడదు, అవి విడిచిపెట్టాలి, ఇలా ఉండాల్సిందే మీరు. ఆయన నీరో చక్రవర్తి ఎంత టార్చర్ చేస్తుంటే అక్కడున్న సమాజంలో ఉన్న చాలా మంది నాయకులు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో ఈ పని వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకనే ఇక్కడ మొదటి అంటే 18వ వచనంలో ఏం స్టార్ట్ చేశారంటే, పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండు. పనివారలారా అనే ఈ గ్రీకు పదానికి వాస్తవానికి దాసులు అని ఉంది. దాసులు అంటే బానిసలు, రెండు పదాని ఆ పదానికి అర్థాలు వస్తాయి అన్నట్టుగా ఉంది. ఏంటంటే అది, ఒకటి వీళ్ళు పనిచేసేవాళ్ళు. ఏం పని అని అంటే ఆ దినాల్లో ఆ రోజుల్లో బానిసలను కొనుక్కునేవాళ్ళు. ఏదో మనం బజార్లోకి వెళ్ళి వంకాయలు టమాటాలు ఎట్లా కొనుక్కుంటాము అట్లా బానిసలది మార్కెట్ ఉండేది అంగడి, అందులో బానిసలను కొనుక్కుని వచ్చేవాళ్ళు. ఒక్కసారి ఒక బానిసను ఒక దాసుని దాసిని కొనుక్కొని వచ్చారంటే వాళ్ళకు ఒక ముద్ర వేయబడుతుంది, ఒక సీలు. ఇక అతనికి చెందిన వ్యక్తే, ఆ యజమానుకి చెందిన వ్యక్తే చచ్చేంత వరకు, యజమానుడు పొమ్మనేంత వరకు అక్కడే ఉండాలి. ఏదైనా ఇస్తే తినాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. పడుకోవడానికి ఇల్లు కట్టి ఇవ్వరు, భోజనానికి ఇన్ని టైంలు పెడతామని చెప్పరు, అసలు జీతం ఉండనే ఉండదు, హక్కులు ఉండవు, దాసులకి జీతం ఉండదు, ఏం పని చెప్తే చేయాలి. అందుకనే పౌలు గారు చాలా మంది ఈ పాత నిబంధనల్లో నేను యేసుక్రీస్తు దాసుడను అని ఎందుకు రాశారంటే, అప్పుడు ఐఎమ్ ద బాండ్ సర్వెంట్ ఆఫ్ ది క్రైస్ట్, అంటే నేను క్రీస్తు యొక్క దాసుని అని ఆ పదం ఉపయోగించిన ఉద్దేశం ఏంటంటే, ఆ దినాల్లో అంత భయంకరమైన పరిస్థితుల్లో అలాంటి హక్కులు లేకుండా ఆయనకు చెందిన వాళ్ళమే, యజమానులకు చెందిన వాళ్ళమే, కానీ ఆయన ఏ చెప్తే చేయాలి, వాళ్ళ పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి. అట్లాంటి యేసుక్రీస్తు ప్రభు వారి కోసం నేను ఆయన బానిసని, ఆయన దాసుని, నాకు రివర్స్ అడగటానికి హక్కు లేదు, ఆయన ఏం చెప్తా చేయడానికి నేను జీవిస్తాను అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. మరి ఇక్కడ ఈ బానిసల్లో ఉన్న కొంతమంది విశ్వాసం ఉంచారంట. అంటే కొంతమంది రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. రెండవది, పెద్ద పెద్ద నాయకులు అధికారులు ఇంట్లో వాళ్ళు గుమాస్తాలు ఉండేవాళ్ళు, గుమాస్తా సూపర్వైజర్స్, స్టోర్ కీపర్స్ వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. అంటే ఇద్దరికి అది వర్తిస్తుంది. ఇలాంటి వాళ్ళను మీరే ఆలోచించండి, దాసుల పరిస్థితి అసలు ఎంత భయంకరంగా ఉంటుంది బానిసలైన వాళ్ళకి. వీళ్ళు సూపర్వైజర్స్, గుమాస్తాలు, లేకపోతే ఇలాంటి వ్యక్తులు కొంచెమైనా బాగుంటుంది, కానీ దాసులు, దాసుల పరిస్థితి అసలు చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళకి ఏమంటున్నారంటే, పనివారులారా, మంచి వారును సాత్వికులైన వారికి మాత్రము కాక, అంటే మీ యజమానులు మంచోళ్ళైతే, సాత్వికులైతే మనం ఏం చేస్తాము, మా యజమానుడు అసలు మా ఓనరు, మా బాస్ ఎంత మంచివాడో తెలుసండి, నన్ను ఎప్పుడు ఒక అబ్బాయిలాగా చూసుకుంటాడు, కొడుకులాగా చూసుకుంటాడు, ఎప్పుడు నన్నే పిలుస్తాడు, ఒక లేట్ అయినా పర్లేదు అంటాడు, రెండవది నాతో చక్కగా మాట్లాడతాడు, భోజనం పెడతాడు, ఇంటికి పిలుస్తాడు, చాలా రకరకాలుగా నన్ను మంచిగా ట్రీట్ చేస్తారు, అందుకని మనం ఏమంటాం ఆయన్ని, చాలా మంచివాడు అంట. అంటే మనతో మంచిగా మాట్లాడుతూ మనకు రెస్పెక్ట్ ఇచ్చి మనకు కొంచెం ఫేవర్ చేస్తే మనం ఏమంటామంటే మంచోళ్ళం అంటాం. వాళ్ళు ఏం చేస్తాం వాళ్ళకి ఎట్లాంటి పేర్లు ఇస్తామంటే, మంచోడు, అబ్బా ఎంత సాత్వికుడు మా యజమానుడు, ఏమంటలేడు, నేను ఒక పొరపాటు చేశాను, అయినా సర్దుకుపోయాడు, అయినా పర్లేదులే అంటున్నాడు, అసలు కోప్పడకుండా అలా చేశాడు, అసలు ఇంత మంచివాడు, అసలు మా ఓనర్ అంతా, మా యొక్క బాస్, మా మేనేజర్ అంతా, మా యొక్క పై అధికారి, మా ఈయనంతా అసలు ఎవ్వరూ లేరు, అసలు చాలా మంచి వ్యక్తులు, మంచోడు అని చెప్తాం చాలాసార్లు, జాబులు చేసే దగ్గర, బయట, అక్కడ ఇక్కడ చాలా చోట్ల మనం అదే చెప్తాం, చాలా మంచోడు మా బాస్. అయితే ఆయన మంచోడు, ఆయన మన పట్ల మంచి చేస్తే మంచోడు అని అంటాం, సాత్వికుడు అంటే ఇంకేదేదో టైటిల్స్ పెట్టి పిలుస్తాం. కానీ ఆయనతో పాటు మన వ్యవహారం ఎట్లా ఉంటాయి, ఏదైనా పని చెప్తే చేస్తామా, వెంటనే సార్ చెప్పండి సార్ ఏం కావాలి, సార్ ఏ చెప్పండి సార్, అసలు మీకోసం నేను ఏదైనా చేస్తాను. డిపార్ట్మెంట్స్లో కూడా బయట అక్కడే ఇక్కడ మనం చాలాసార్లు చాలా యాక్టివ్గా వాళ్ళకు లోబడతాం, ఏమని, సార్ చెప్పండి సార్ నేను చేస్తాను, సార్ ఓకే సార్ నేను చేసేస్తాను, అది ఎందుకు అని అంటే, నా బాస్ లేకపోతే నా అధికారి, నా యొక్క యజమానుడు మంచోడు, ఆయన ప్రవర్తన మంచిది, నాకు జీతం కరెక్ట్గా ఇస్తాడు, నెల నెలకి అవసరమైతే అడ్వాన్స్ అడుగుతీస్తాడు, చాలా మంచిగా ట్రీట్ చేస్తాడు, తన కొడుకులా చూసుకుంటాడు, నన్ను కూతురులా చూసుకుంటాడు,
కొంచెం దగ్గర పెట్టుకున్నాను, వాయిస్ లో
చాలా దగ్గరగా పెట్టుకున్నాను, ఒకసారి రీజాయిన్ అవుతాను చూడండి. అయితే నా బాస్, నా మేనేజర్, నా ఓనరు, యజమానుడు మంచోడు అయినప్పుడు మనం ఆయన కోసం ఏమైనా చేస్తాం. ఆయన కోసం ఎంత లోబడమన్నా ఏ పని చెప్పినా చేస్తాం. ఎందుకంటే బోనస్ ఇస్తాడు, కరెక్ట్ టైంకి జీతం ఇస్తాడు, చాలా మంచోడు, అవసరమైతే బట్టలు పెడతాడు, ఏమంటారు గిఫ్ట్లు ఇస్తాడు, మనల్ని ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా సర్దుకొని పోతాడు, మంచిగా మాట్లాడతాడనే. అసలు అట్లాంటి వ్యక్తులు మేము చూడలేదు అని ఆయన పని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే చేస్తాం, లోపడతాం, మాట వింటాం. కానీ పేతురు గారు ఏమంటున్నారంటే ఈ బానిసలైన వ్యక్తులకు, దాసులకు, దాసీలకు, అక్కడ పనిచేసే గుమాస్తాలకు, సూపర్వైజర్లకు ఏమని రాస్తున్నారంటే వాళ్ళు విశ్వాసులంట. విశ్వాసులకు ఏమై అంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళు విశ్వాసులు. ఒకటి, నీరో చక్రవర్తి కాలంలో విపరీతమైన శ్రమలు జరుగుతున్నాయి క్రైస్తవులకి, ఆ పైపెచ్చు ఈ బానిస బతుకులు బతుకుతున్నారు. వాళ్ళకేమంటున్నారంటే మీరు మంచోళ్ళైన మీ యజమానులకే లోబడి వాళ్ళతోనే బాగుంటున్నారు, అంతేకాదు ముష్కరులు. కొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే మూర్ఖులు ఉంటారు, కొంచెం దుర్మార్గంగా ఉంటారు, విచిత్రంగా ప్రవర్తిస్తారు, రఫ్గా ప్రవర్తిస్తారు, దుష్టత్వంతో ఉంటారు. కొంతమంది యజమానులు చాలా రఫ్గా హ్యాండిల్ చేసి కొన్నిసార్లు జీతం ఇవ్వరు, ఇబ్బంది పెడతారు, నష్టపరుస్తారు, చాలా అబద్ధాలు ఆడతారు, చాలా కఠినంగా వ్యవహరిస్తారు. వాళ్ళతో కూడా మీరు ఎట్లుండాలంటే వాళ్ళకు కూడా లోబడాల్సిందే పూర్ణ భయంతో. పూర్ణ భయంతో అంటే కంప్లీట్గా మీ హోల్ హార్టెడ్గా మా వాళ్ళకి ఎట్లయితే మనం చేస్తామో వీళ్ళకు కూడా లోబడాల్సిందే, వీళ్ళు చెప్తే ఏది చెప్పినా కూడా చేయాల్సిందే. అంటే ఏది చెప్పినా కూడా అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేయమని చెప్తారు అప్పుడు లోబడాలా? కాదు, వాక్యానికి విరుద్ధంగా చెప్తారు, దేవునికి ఇష్టానికి వ్యతిరేకంగా చెప్తారు, అప్పుడు చేయాలా? అప్పుడు చేయొద్దు. ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు మనము నా యజమానుడు చాలా మంచోడు, అప్పుడు మనం ఏదైనా పని చేయడానికి ఇష్టపడతాం, చాలా సంతోషిస్తాం, ఆయన్ని పొగుడతాం బయట కూడా, అవునా కదా? కానీ రఫ్గా డీల్ చేస్తూ మనల్ని బూతులు తిడుతూ కరెక్ట్గా జీతం యొక్క చాలా హ్యాండిల్ చేసే వ్యక్తులకి మనం అసలు అక్కడ ఉంటామా? పారిపోతాం, అసలు వీడు వద్దురా నాయన, ఈ ఉద్యోగం వద్దు, ఈయన పని వద్దు, అసలు నాకు ఇది వద్దే వద్దు అనేసి వెళ్ళిపోతాం. ఆయన ఏమంటున్నాడంటే ఈ మూర్ఖులైన, ముష్కరులైనా, దుర్మార్గులైన యజమానులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా కంప్లీట్ మనసుతో భయపడి లోబడాల్సిందే. అదెట్లా సార్? అదెట్లా అసలు సాధ్యమవుతుంది? అదంతే లోబడాల్సిందే. తప్పు చేయడానికి చెప్తే లోబడాలని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఒకవేళ జీతం కరెక్ట్ ఇవ్వకపోయినా, వాళ్ళు మనల్ని మెచ్చుకోకపోయినా, మనల్ని అవమానపరుస్తున్నా, మనల్ని ఇంకే ఏదైనా చేస్తున్నా కూడా, కొంత ఇబ్బంది పెడుతున్నా కూడా, పట్టించుకోకున్నా కూడా మనం ఏం చేయాలంటే లోబడాల్సిందే. ఎందుకు లోబడాలి? అట్లెట్లా లోబడతాం అసలు? దేవుడు చెప్తున్నాడు, ఇది ఆజ్ఞ, ఇది ఆప్షనల్ కాదు. మనకు ఆప్షనల్గా లేదు ఇది, అది ఆజ్ఞ, లోబడాల్సిందే. ఎందుకు అంటే కారణం చెప్తున్నాను. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడలా అది హితమగును. ఏమంటున్నానంటే అన్యాయంగా శ్రమ పొందుతున్నాం, అరే నేను ఏం తప్పు చేయనందుకు ఆయన అన్యాయంగా నన్ను ఇరికిస్తున్నాడు, అన్యాయంగా ఇట్లా చేస్తున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను కరెక్ట్ గానే ఉన్నానని మన మనసాక్షికి తెలిసినప్పుడు, మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అలా ఒకవేళ దుఃఖాన్ని సహిస్తే అది చాలా మంచిది, నేను ఏ అన్యాయం చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, ఆయన ఏం పని చేస్తే అది చేస్తున్నాను, కానీ నా పట్ల అన్యాయం చేస్తున్నాడు నా యజమాని, లేకపోతే నా అధికారి, నా నాయకుడు, ఆయన కింద పనిచేస్తున్నాను, అయితే ఆయన అన్యాయం చేస్తే, ఆయన అక్రమం చేస్తే మన పట్ల, మనమేం చేయలేదు ఆయనకి, దుఃఖపడుతున్నాం ఆయనను బట్టి, హింసించబడ్డాం, అది మంచిదే అని అంటున్నాడు. ఎవరైనా ఈ మాట అంటారండి, అసలు అది చాలా మంచిది, అది కరెక్ట్, లేకపోతే అలా అనుభవించడం నీకే మంచిది అని అంటున్నాడు. ఎందుకు అట్లెందుకు అంటున్నావు సార్? ఒకవేళ తప్పు చేస్తే మరి దెబ్బలు పడతాయి కదా, అప్పుడు మనకు మంచి పనే. ఇప్పుడు యజమాని దగ్గర పనిచేస్తున్నప్పుడు ఏదో దాసుని గాను, దాసి గాను, సూపర్వైజర్ గాను ఏదో ఒక పని చేసేటప్పుడు ఏదో అబద్ధం ఆడాము, ఏదో పొరపాటు చేశాము, లేకపోతే ఏదైనా అక్కడ దొంగిలించాము, లేకపోతే ఇంకేదైనా చేశాము అనుకోండి, తప్పిదాం, పొరపాటు చేశాము, మనదే పొరపాటు, మనదే తప్పు. తప్పు చేసినప్పుడు అప్పుడు ఒకవేళ దుఃఖం అనుభవిస్తున్నాం అనుకోండి, యజమానుడు తిట్టాడు లేకపోతే కొట్టాడు లేకపోతే ఏదో చేస్తున్నాడు అనుకోండి, మరి దానికి అర్హులమేనా కాదా? అవును, అర్హులమే. ఎందుకు? తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మనం తప్పు చేశాం కాబట్టి దెబ్బలు పడుతున్నాయి, అంటే అవమానం జరిగింది, చాలా ఇన్సల్ట్ జరిగింది, అలా సహిస్తే ఒకవేళ, అంటే ఇప్పుడు నేను ఏదో పొరపాటు చేశాను, పొరపాటు చేయటం వల్ల నాకు అవమానం జరిగింది, దుఃఖాన్ని కొట్టారు, తిట్టారు, ఏదో ఒకటి చేశారు, అప్పుడు మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, మనం పెద్ద ఏమంటారు, చాలా మంచిగా నేను సహించాను, అందరి ముందు అవమానం పొందుకున్నా నేను సహించాను అని చాలా గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే మనం ఆల్రెడీ పాపం చేశాము, చాలా తప్పు చేశాము, దానికే వాళ్ళు అవమానించారు, నిందించారు, తిట్టారు, లేకపోతే కొట్టారు, చాలా పెద్ద పొరపాటు అది, అది దానికి అది సరైందే కదా మరి అని అంటున్నాడని. తప్పు చేస్తే ఎట్లయినా దండన వస్తుంది కదా, అవమానం వస్తుంది కదా, దానికి ఒకవేళ సైలెంట్గా ఉండి మీరు అట్లు చేస్తే దానికి ఏదైనా మంచి పని అదేమన్నా? అది కరెక్టే, తప్పు చేసినా కూడా రెండు దెబ్బలు పడే అయిపోయింది, దానికి పెద్ద నేను సహించినా అని గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దానికి నేను అవమానపడ్డాను, నేను మౌనంగా ఉన్నానని గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నువ్వు తప్పు చేసిన దానికి పడ్డాయి, కానీ నువ్వు మంచిగా చేస్తూ ఆయన మాట విని, యజమానుల మాట విని పూర్ణ భయంతో లోబడి ఉంటే, మేలు చేస్తూ ఉంటే, అయినా యజమానులు మిమ్మల్ని బాధ పెడతా ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం మిమ్మల్ని బాధ పెడతా ఉన్నప్పుడు, రకరకాల నీరో చక్రవర్తి రకరకాల రూల్స్ తీసుకొస్తున్నప్పుడు కూడా విపరీతంగా హింసించడానికి, లేకపోతే మీ యజమానులైన వ్యక్తులు మిమ్మల్ని హింసించడానికి, ఇబ్బంది పెట్టడానికి, అన్యాయంగా, అక్రమంగా, నువ్వేం తప్పు చేయకున్నా కూడా, లేకపోతే ఏదైనా నీకు ఏమంటారు జీతం కట్ చేయాలని, లేకపోతే అక్రమంగా ఏదో ఎందులోనే ఇరికిచ్చి అవమానపరచాలని కక్ష కట్టుకున్నా కూడా, అప్పుడు ఏంటంట, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? దేవునికి చాలా మంచిగా అనిపిస్తుందంట, దేవునికి నచ్చుతుందంట. అమ్మో, ఇది ఎక్కడి నుంచి? దేవునికి ఇష్టమట అది. వేరే వ్యక్తులు మనం అన్యాయం అక్రమం చేయకుండా, మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో, మన యజమానులు కానీ లేకపోతే ఎదుటోళ్ళు ఎవరైనా కానీ, బంధువులు, సమాజంలో ఎక్కడో, సంఘంలోనైనా ఎక్కడైనా, మనం ఏ పొరపాటు చేయకుండా అన్యాయంగా అక్రమంగా నిందించి అవమానపరిచి ఇబ్బంది పెట్టి మనల్ని ఇరికించారనుకోండి, అప్పుడు ఏమంటున్నాడంటే అది దేవునికి ఇష్టమట. అట్లా మీరు అలాంటప్పుడు ఎలా ఉండాలంట, సైలెంట్ గా ఉండాలంట, సహించాలంట, మౌనంగా ఉండాలంట, భరించాలి. అది దేవునికి ఇష్టం అంట. హితమగును అని అంటే ఆయనకి ఇష్టం. హితమగును అంటే ఇంకొక అర్థం ఏమొస్తుందంటే అది ఆయనకు మంచిగా అనిపిస్తుందంట, చాలా నచ్చుతుందంట. అరే అసలు ఇది ఏంది, ప్రపంచానికే వ్యతిరేకమైనటువంటి రూల్ ఇది. ఇది ఏంది, అసలు ఎలా బతుకుతారు, ఇట్లా ఎవరైనా బతుకుతారా? ఎంత సహించాలా, ఎంత భరించాలా? అది కూడా అక్రమాన్ని చూస్తూ కనలారా, నా పట్ల చేస్తున్నప్పుడు అని అనుకుంటాం. కానీ ఏమంటున్నాడంటే అది దేవునికి ఇష్టం, అది దేవునికి నచ్చుతుంది. ఎందుకట్లా, ఇదేమి పద్ధతి అని మనం అన్ని ప్రశ్నేస్తాం కదా. కింద ఆన్సర్, ఎందుకు ఎందుకు అనంటే క్రీస్తు కూడా అట్లే చేశాడంట. అది అందుకు చెప్తున్నాడు, క్రీస్తు కూడా అలాగే చేశాడంట. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఎగ్జాక్ట్లీగా అదే చేశాడంట. అందుకనే మనం కూడా అలా చేస్తే అది దేవునికి చాలా ఇష్టంగా ఉంటుందట, నచ్చుతుందంట, బాగా మంచిగా అనిపిస్తుందంట. వెరీ గుడ్, నచ్చుతుందంట. అందుకే చాలా మంచిగా ఫీల్ అవుతాడంట దేవుడు, చాలా మెచ్చుకుంటాడంట. వెరీ గుడ్, నువ్వు నాలాగానే చేస్తున్నావు నువ్వు, ఎందుకంటే నేను బాధను అనుభవించాను, నేను ఇబ్బందులు పడ్డాను, నన్ను అవమానపరిచారు, ఉమ్మేశారు, తిట్టారు, కొట్టారు, బూతులు తిట్టారు, చాలా విషయాలు చేశారు, నేను అన్యాయంగా అక్రమంగా నన్ను చంపేశారు, నేను మౌనంగా ఉన్నాను, సైలెంట్గా ఉన్నాను, ఎందుకంటే నా తండ్రికి ఇష్టమైంది అట్లా. అయితే ఒకవేళ మీరు ఉంటే అట్లా నాకు కూడా ఇష్టమే, నాకు మంచోలుగా, నాకు మంచోలుగా మీరు అనిపిస్తారు, నాకు నచ్చుతుంది, అది చాలా మంచిగా అనిపిస్తుంది, నాకు హితం అవుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అట్లా ఎట్లా ఉంటాం అసలు అసలు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారంట, అది మనం కూడా ఉండొచ్చంట. ఎందుకంటే మనకంటే ముందు ఒక ఆయన మాదిరికరంగా ఉన్నాడంట, కాబట్టి మనం కూడా ఉండొచ్చు. మనకంటే ముందు మాదిరిగా ఉన్న వ్యక్తి మన దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే, యేసుక్రీస్తు ప్రభువారే. అంటే చూడండి, బానిసలైన వాళ్ళకి, ఒక పనిచేసే వాళ్ళకి, అధికారి కిందనో ఎక్కడో ఎప్పుడో ఎవరైనా సరే సరే, వాళ్లకు ఇంత శ్రమల్లో, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో బాబు మీరు అన్ని ఇంత శ్రమలు పడుతున్నారు ప్రభుత్వం కింద, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది మీది, అసలు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, అసలు ఆ ఇంట్లో నుంచి పారిపోండి, అసలు ఆ కంపెనీలో నుంచి, ఆయన కింద నుంచి పారిపోండి అని చెప్పాల్సింది జనరల్ గా. ఆయన ఏమంటున్నారంటే వాళ్ళు ఎంత మూర్ఖులైనా సరే, ఎంత దుర్మార్గులైనా సరే, వాళ్ళకు లోబడాల్సిందే, మీరు లోబడాల్సిందే. ఇది అసలు మనకు డైజెస్ట్ అయ్యే విషయం కాదు. అంటే తప్పు చేయమని చెప్పినప్పుడు చేయకూడదు, మిగతా వాళ్ళు ఏ పని చెప్పినా చేయాల్సిందే, లోబడాలి పూర్ణ భయంతో అంటాడు. అయితే ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అట్లే ఏమంటారు, లోబడ్డారంట. లోబడటం అంటే వాళ్ళు తిట్టారు, కొట్టారు, అవమానపరిచారు, ఉమ్మేశారు, అన్ని చేశారు. ఏమైనా అన్నాడా, లోబడ్డాడు, నిన్ను చంపేస్తావంటే దానికి కూడా లోబడ్డాడు, చంపేసే పర్లేదు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇవన్నీ మన కోసం చేశాడంట, మరి ఇప్పుడు మనం ఆయన కోసం చేద్దా? ఎందుకు అని అంటే, ఎందుకు అని అంటే ఇదన్నీ దేవుని కోసం చేయాలంట. అంటే ఆయన బాధలు అనుభవించింది మన కోసం, రక్తం కార్చి ప్రాణం పెట్టింది ఆయన మన కోసం. అయితే మనమంట ఆయనను మహిమపరచడానికి, ఆయనకు మంచిగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి చేయాల్సింది ఏంటంటే, ముష్కరులైన మన యజమానులకి పూర్ణ భయంతో లోబడాలంట. ఆయన కోసం చేయాలంట. ఇది ఇంకొక ట్రాన్స్లేషన్లో ఇక్కడ పైన కూడా చూడొచ్చు మీరు, మనుష్యులు నియమించిన ప్రతి కట్టడను ప్రభువు నిమిత్తమై లోబడి ఉండు. 13వ వచనం నుండి చూసారా, ప్రభు కోసం చేస్తున్నాం ఇవన్నీ. నేను ఎందుకోసం లోబడుతున్నానంటే, నా దేవుడు ఎట్లాంటోడంటే ఆయన అలాంటోడే, నేను కూడా అలాంటోడే, నేను లోబడతాను. అయితే అయినా నాకు అర్థం కావట్లేదు, ఎట్లా అది, ఎందుకు చేయాలి ఇట్లా. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, ఓకే ఎందుకు, ఎందుకనంటే మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయనలాగా ఎందుకు జీవించాలి అంటే, ఆయనలాగా ఎందుకు లోబడాలి అంటే, ఆయన ఆల్రెడీ మన ముందు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనలాగా జీవించాల్సిందే. యేసుక్రీస్తు ప్రభు వారిలాగా లోబడాల్సిందే. అసలు లోబడటంలో ఒక మంచి మోడల్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కడే ఒక వ్యక్తి, ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు. అసలు ప్రపంచంలో ఈ బ్రహ్మాండంలో లోబడటానికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తండ్రి ముందు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు అధికారులకు, తల్లిదండ్రులకు సంపూర్ణంగా అసలు లోబడింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. అందుకనే ఆయన గురించి ఏం రాశారంటే, ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయినో దానిని దేవుడు చేసాను. అంటే అది కాంటెక్స్ట్ వేరు, కానీ అన్నింటికీ లోబడ్డాడు. ధర్మశాస్త్రం నెరవేర్చడం మన వల్ల కాలేదు, ఆయన అన్నింటినీ కంప్లీట్ గా పాటించి చూపించాడు. మీ వల్ల కాదని నాకు తెలుసు, నేను చూపిస్తాను చూడు అనేసి ఆయన చేసి చూపించాడు. ఆయన ఏమంటున్నాడంటే, తన అడుగు జాడలందు నడుచుకోవాలని మాదిరిగా ఉంచిపోయాడంట. అట్లా ఎందుకు చేశాడంటే, మనం కూడా అట్లా జీవించాలని. యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకున్నాము, ఆ తర్వాత పాటలు పాడడం, వాక్యం చదువుతున్నాం, చర్చికి పోతున్నాం, సండే సండే భలే ఉంది భలే ఉంది భలే ఉంది అనుకుని చాలా ఆనందంగా ఆనందపడిపోయి ఇంకా మనం అంతా జీవితం అంతా సాఫీగా సాగిపోతుంది. ఏ శ్రమ లేకుండా, కష్టాలు లేకుండా నన్ను ఎవ్వరు ఏమనకూడదు, వచ్చినప్పుడు సన్మానించాలి, చప్పట్లు కొట్టాలి, కూర్చోబెట్టాలి అని మనం అనుకుంటాం. అది కుదరదు. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు వారికి సన్మానం జరిగిందండి ఈ లోకంలో? ఏడికి పోయినా తిట్టారు ఆయన్ని, ఏడికి ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానించారు. అయితే కొంతమంది వచ్చి కాళ్ళ మీద పడ్డారు, ఆయన ఆరాధించారు, ఆయన స్తుతించారు. ఎంతమంది, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. వేల మంది వచ్చారు ఆయన వెనకాల, ఉన్నారా తర్వాత అందరు పారిపోయారు. అంత నమ్మక ద్రోహం, అవమానపరిచారు, ఇన్సల్ట్ చేశారు, తిట్టారు. ఇంకొక విషయం, విచిత్రమైన విషయం ఏంటంటే తెలుసండి, మరియ గారు తర్వాత వాళ్ళ అంటే వాళ్ళ తల్లి గారు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఏమన్నారు తెలుసా, ఏం పిచ్చిపెట్టిందా నీకు, నిజంగా అన్నారు. మత్తయి సువార్తలో ఉంది, జాగ్రత్తగా వినండి, చదవండి. మతి భ్రమించినట్టుంది, ఈయనకి పిచ్చిపెట్టినట్టుంది అని అన్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని. ఇంట్లో సొంత ఇంట్లో దేవుని కోసం జీవిస్తూ ఉంటే, తన తండ్రి చిత్తానికి లోబడతా ఉంటే లోకానికి అంత వెర్రితనంలాగా అనిపించాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మనం ఆయన అడుగు జాడల్లో నడిచామనుకోండి, ఆయన ఏ విధంగా లోబడ్డాడో, ఆయన ఏ విధంగా దేవునికి ఏది ఇష్టమో అట్లా చేశాడో, అలా చేస్తే మనల్ని కూడా లోకం వెర్రితనంగా చూస్తుంది, పిచ్చోళ్ళలాగా చూస్తుంది. అసలు కోపం వస్తుంది వాళ్ళకి. కానీ అడుగు జాడయందు నడుచుకోవడానికే మాదిరి ఉంచిపోయాడు. మాదిరిని, మాదిరి ఎవరంటే మనకు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ వ్యక్తిగా ఎవరైనా గొప్ప గొప్ప భక్తులను మనం ఒక మాదిరిగా పెట్టుకుంటాం, ఏదో బిల్లీ గ్రహం గారు లేకపోతే ఇంకా ఎవరో 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 ఎవరు డేవిడ్ లివింగ్స్టన్, మంచిదే తప్ప ఏం లేదు అందులో. కానీ వాళ్ళలో వాళ్ళల్లో కూడా బలహీనతలు కనిపిస్తాయి మనకి. వాళ్ళే మనకు అల్టిమేట్ మాదిరి కాదు. ఎందుకు అనంటే మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు. వాళ్ళల్లో పాపాలు లోపాలు చాలా ఇబ్బందులు బలహీనతలు కనిపిస్తే తర్వాత మనం ఏమనుకుంటాం అంటే అయ్యో ఇంట్లో కూడా ఉన్నాయి ఇవి అని అనుకుంటాం. ఫస్ట్ మనం ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి చాలా గొప్పగా విని చాలా చప్పట్లు కొట్టి అసలు ఈయన అసలు నా హీరో అని అనుకుంటాం. తర్వాత ఏదైనా బలహీనత కనిపించినప్పుడు వెంటనే అయ్యో ఈయన కూడా ఇంతేనా అని అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అలా ఎవ్వరూ చెప్పలేరు అయ్యో ఈయనలో కూడా లోపం ఉందా, లేదు అని. ఏమన్నాడంటే ఆయన పాపం చేయలేదు, ఒక్క పాపం కూడా చేయలేదు. అసలు పాపం లేదైనా ఆయనలో ఉండదు, ఉండనే ఉండదు, పాపం చేయలేదంట. ఆయన నోటను ఏ కపటం కనపడలేదంట. కనీసం కపటం అని కనపడతా అని ఎతికారండి చాలా మంది, కపటం కూడా కనపడలేదు. అయితే ఆయన రెస్పాన్స్ చూడండి, ఆయన దూషింపబడి దూషింపలేదు అని చాలా మంది దూషించారంట. కొంతమంది వచ్చి శాస్త్రులు పరిచయాలు ఏమన్నారంట, నువ్వు దయ్యం పట్టినోడివి, బయల్జబుల్ వలన నువ్వు దయ్యాన్ని నీళ్ళగొడుతున్నావు అన్నారంట. దయ్యం పట్టినోడివి దయ్యాలు నీళ్ళగొడుతున్నావు అంటే అసలు ఏమనాలి. ఇంకా రకరకాలుగా దూషించారు. ఆయన సిలివేసేటప్పుడు రోమన్ సైనికులు వాళ్ళు వీళ్ళు బూతులు తిట్టారు తెలుసా అండి, అది ఇంకా బైబిల్లో రాయబడలేదు. దూషించిరి అని రాయబడ్డది, అంటే బూతులవి. రోమా సైనికులు ఎట్లాంటి వాళ్ళు అంటే హింసించేటప్పుడు రక్తం చిందుతున్నప్పుడు ఆనందిస్తూ బూతులు తిరుగుతారు, అది అంత దుర్మార్గులు. అలాంటి వాళ్ళు ఏంటంటే దూషిస్తున్నప్పుడు ఏం చేయలేదు, రివర్స్ దూషించలేదు, రిటర్న్ ఏంటి నీ పని చెప్తా నాకు అని ఏదో ఒకటి వాళ్ళలాగానే మాట్లాడలేదు ఆయన. రెండవది అంటే మనకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అప్పుడప్పుడు, ఏంటంటే ఎవరైనా దూషించారంటే అసలు నన్నంటావా, మా అమ్మను అంటావా, మా నాయన అంటావా, ఎవరు నన్ను అసలు ఏం జరుగుతుంది చెప్పు, మనకేమైనా హాని జరుగుతుందా, ఏదో బూత్ తిట్టాడు. ఇప్పుడు తిట్టినోడి ప్రాబ్లమా మనం పడ్డోడికి ప్రాబ్లమా? పడ్డోడికి అసలు ఏం ప్రాబ్లం లేదు 100%, తిట్టినోడికే ప్రాబ్లం. ఎందుకంటే ఆయన నోరే పాడైపోయింది, ఆయనే తీర్పులో నిల్చుంటాడు, శిక్ష వచ్చేది ఆయనకే, మరి మనకేం ప్రాబ్లం నాకు అర్థం కాదు. అమ్మ నన్ను అంటాడా అంటే ఏమైంది, ఏమైనా ముళ్ళిపోయిందా లేకపోతే డబ్బులు పోయాయా అని బంగారం పోయిందా లేకపోతే మనం ప్రాణం పోయిందా, ఏం పోలేదు. కాకపోతే ఒక ఈగో హట్ అవుతుంది మనలో. చాలాసార్లు ఏదైనా దూషిస్తే ఎవరైనా తిడితే అసలు అసలు ఏమనుకుంటున్నావు, అసలు నా సంగతి నీ సంగతి చెప్తాను చూడు అనేసి మనం బదులు దూషిస్తాం. అవసరమైతే మనం కూడా కాళ్ళు పట్టుకుంటూ మనం కూడా కొట్టడానికి వెళ్తాం, మనం కూడా రెండు బూతులు తిట్టేస్తాం, అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి విశ్వాసమైన మనం అలా చేయాల్సింది కాదు. దూషించలేదు. మోడల్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే మాదిరి. ఆయన మనం ఆయన దూషించడానికి అంటే దూషించవచ్చా? అసలు దూషించలేడు, ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన లాంటి ప్రవర్తన ఇంకెవరికి లేదు, ఆయన చేయలేడు అట్లా. కాబట్టి ఇంకేమంటున్నాడంటే శ్రమ పట్టబడి బెదిరింపక. సరే ఏ యజమానుని కిందైనా బానిసలు లేకపోతే ఎవరో గుమాస్తాలు వాళ్ళు వీళ్ళు పనిచేస్తా ఉన్నప్పుడు మనం కూడా ఒకరి కింద పనిచేస్తున్నాం కదా. అధికారులు ఉన్నారు, కంపెనీ బాసులు ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు, ఇంట్లో కానీ బయట కానీ సమాజంలో కానీ పనిచేస్తున్నాం మనం కూడా చాలా చోట్ల చాలా మంది కింద పనిచేస్తున్నప్పుడు లేకపోతే ఇంకా వేరే నార్మల్గా కూడా ఎవరైనా మనల్ని శ్రమ పెడుతున్నారనుకోండి, ఇబ్బంది పెడుతున్నారు, ప్రతిసారి టార్చర్ చేస్తున్నారు ఏదో రకంగా. అప్పుడు ఏం చేయాలి? నీ సంగతి చెప్తాను చూడు నేను, అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు అసలు అని ఇలా బెదిరించలేదంట యేసుక్రీస్తు ప్రభువారు. మీరే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారిని ఉమ్మేసి కొట్టి తిట్టి బూతులు తిట్టి ఆ తన్నారు పాపం 39 కొరడా దెబ్బలు కొట్టారు, ఆ మాంసం చీల్చుకుంటూ వచ్చింది, రక్తం గారింది. అలాంటప్పుడు ఆయన ఇటు చూసి వీళ్ళందరినీ, అసలు ఈ సమస్త బ్రహ్మాండాన్ని చేసింది నేను, నేను ఈ భూమి మీదకి వస్తే ఇదా నాకు దక్కేది, అసలు మీరంతా ఇవ్వడరా మీరు అసలు, అంటే కొంచెం రఫ్గా ఇందుకే మాట్లాడుతున్నాను ఈ పదాన్ని, దయచేసి మీరు అర్థం చేసుకోండి, కావాలని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆయన మహా ఉన్నతమైన ఘనత ముందు అసలు మనం ఎంత, అసలు మీరు అంత ఎవరు అని కన్నెర చేసి బూడిది చేయొచ్చు ఆయన. ఒక్కటే సెకండ్లా కన్నెర చేసి అసలు మీరంత ఎవరు, నన్ను తిట్టేది మీరు, అసలు నా మీదలా ఉమ్మేసేది మీరు, నన్ను కొట్టేది చంపేది, మీకు అంత దమ్ముందా అనేసి బెదిరించవచ్చు. మీ సంగతి చూస్తాను, అందరినీ కాల్చేస్తాను చూడు అని అనొచ్చు. ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఎంత మాదిరండి మన యేసుక్రీస్తు ప్రభువారు. శ్రమ పెట్టబడి బెదిరింపక, మనం ఏదైనా దుఃఖము టార్చర్ కొంచెం సహించట్లేదంటే నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్తామంటే అన్కంట్రోలబుల్ వెళ్ళి అవసరమైతే మనం కూడా తిట్టేస్తాం, ఇంకా లాస్ట్కి ఇక మన వల్ల అవ్వట్లేదంటే బూతులు ఎట్లాగో రావు, అయ్యో మేము దేవుని నమ్ముకున్నాం అని అంటే కొంతమంది రెండో లెవెల్కి వెళ్తారు. ఏంటంటే బెదిరిస్తారు, సంగతి చెప్తానేది ఏమనుకుంటున్నావు నా గురించి, అసలు నా గురించి తెలుసా నీకు, నేను ఎవరినో తెలుసా నీకు, అందరం మనుషులమే. కాబట్టి దయచేసి ప్రియులారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, శ్రమ పెట్టబడ్డా కూడా, ఇబ్బందులు పెట్టినా కూడా, ఎవరైనా చాలా ఎన్ని చేసినా కూడా బెదిరించొద్దు. మోడల్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. అసలు న్యాయంగా తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే, తండ్రే. అంటే ఈ లోకంలో న్యాయం తీర్చబడదా? అసలైన న్యాయం ఈ లోకంలో ఎవ్వరూ తీర్చలేరు. అంటే మరి కోర్టులు ఉన్నాయండి, ఇవి ఉన్నాయి, మరి ఇవన్నీ ఎందుకు? అది తీరుస్తారు, ఎంతవరకు తీర్చాలో అంతవరకు ఉంటుంది, కానీ దానికి మించి న్యాయం తీర్చలేరు కదా. సమస్త బ్రహ్మాండంలో అన్ని విషయాల పట్ల న్యాయాన్ని తీర్చేది ఎవరంటే తీర్పు దినాన దేవుడే. అయితే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించగలను, అంటే ఒకటి చేయలేదు ఓడి చేశాడు, ఏంటది అని అంటే ఏం చేయలేదు, ఆయన పాపం చేయలేదు, నోట ఏ కపటం లేదు పెట్టుకోలేదంట, తర్వాత దూషించలేదంట, బెదిరించలేదంట. మరి ఏం చేశాడాయన? సైలెంట్గా భరించాడంట, దూషిస్తే భరించాడంట, సైలెంట్గా ఉన్నాడు మౌనంగా. శ్రమ పెట్టబడితే బెదిరించలేదట, ఇది చేశాడు. తర్వాత ఏం చేశాడంట? లాస్ట్కి ఏం చేశాడంటే, అసలు నాకు న్యాయం తీర్చేది నా తండ్రి, నేను ఆయనకి అప్పగిస్తాను, వీటి విషయంలో నేనేం రెస్పాండ్ రావాల్సిన అవసరం లేదు, ఆయనే చూసుకుంటాడు, ఆయనే న్యాయం తీరుస్తాడు అని తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడంట. ఎంత బ్యూటిఫుల్ మాటలు అండి యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు పెట్టింది. అసలు మనం కొన్నిసార్లు అంటాం, కొంతమంది మీకు తెలుసో లేదో, అబ్బో నా వల్ల కాదు, ఇది నేను భరించలేకపోయినా, నేను దేవునికి అప్పగిచ్చేసానండి, నా వల్ల కాదు, ఇంకేమైనా కానీ, ఏమైనా తిట్టుకొని కొట్టనివ్వండి, ఏమైనా చేయవండి, నేను అన్ని దేవునికి చెప్పేశాను, ఇంకా దేవుని చేతిలో పెట్టేశాను అని అంటారు కొంతమంది, నేను చూశాను. అది చాలా మంచి మంచి పద్ధతి. ఇంకా నా వల్ల కాదండి, నేను ఎదురు చెప్పలేనండి, ఎదురు తిట్టలేనండి, కొట్టలేనండి. ఎందుకనంటే దేవునికి వ్యతిరేకం అయిపోతుంది, పాపం చేసినాను అవుతాను. నేను తిట్టనండి, అక్రమంగా అన్యాయంగా దాంట్లో ఇరుక్కుపడిపోతున్నాను, అయినా పర్లేదండి, నేను దేవునికి అప్పగిచ్చేశాను ఈ విషయాలన్నింటినీ, దేవుని దగ్గర పెట్టేశాను, దేవునికి ప్రార్థన చేశాను, దేవునికి సమర్పణ చేసుకున్నాను, ఏమైనా కానివ్వండి. ఎందుకంటే తీర్పు తీర్చేది ఆయన, న్యాయంగా తీర్పు తీర్చేది ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతిమంతుల నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మన కోసం చేశాడంట ఇదంతా, మన పాపాల కోసం చనిపోయాడంట, మన నీతిగా జీవించాలన్నట్లు చేశాడంట. ఇప్పుడు మన కోసం ఇంత చేస్తే మనం దేవుని కోసం ఏం చేసాం నాకు అర్థం కాదు. అందుకనే ఆయన ఒక మాట అన్నాడు, చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది, 13వ వచనం చూడండి, ప్రభు నిమిత్తం లోబడండి. ప్రభు కోసం మనం ఏది చేసినా కూడా దేవుని కోసం చేస్తున్నామంట. అవమానాన్ని భరించిన ఆయన కోసం, ఈ ముష్కరులైన యజమానులకు లోబడాలన్న ఆయన కోసం చేస్తున్నాం, బదులు దూషించకపోవటం ఆయన కోసం చేస్తున్నాం, కపటం లేకుండా ప్రవర్తించడం ఆయన కోసం చేస్తున్నాం, దేవుని కోసం పాపం చేయకపోవటం దేవుని కోసం చేస్తున్నాం, బెదిరించకపోవటం దేవుని కోసం చేస్తున్నాను నేను. అది మంచి మనస్సాక్షి ఉంది నాకు. ఎలాంటి మనస్సాక్షి అంటే దేవుడిచ్చిన మనస్సాక్షి ఉంది, నేను చాలా క్లారిటీగా ఉన్నాను. ఏ తప్పు చేయలేకన ఉంటా నన్ను రివర్స్ గా నన్ను అవమానపరుస్తూ నిందలేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాడు, అయినా నేను మౌనంగా ఉన్నాను. ఎందుకు చేస్తానంటే దేవుని కోసం, అన్ని ప్రభు కోసం చేస్తాం మనం, మన కోసం కాదు, మన కుటుంబం కోసం కాదు, దేవుని కోసం. ఎందుకంటే తీర్పు తీర్చేది ఆయనే. తీర్పు దినంలో ఇవన్నీ బయటకు వస్తాయంట. అప్పుడు ఎవరిని మెచ్చుకుంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలో జీవించిన వాళ్ళంతా వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు అని పిలుస్తాడంట దేవుడు. అదేంది బ్రదర్ ఆశీర్వాదాలు అంటే, ఇక్కడ రావాలి కదా, బిల్డింగ్ కారు సెటిల్మెంట్ జాబ్ ఇవన్నీ ఉండాలి కదా ఇక్కడ, అది కాదు ఆశీర్వాదాలు అంటే. ఆశీర్వాదం అంటే దేవుని ఫేవర్, అసలు దేవుడే మనతో ఉండడం, ఇంతకంటే ఇంకో ఆశీర్వాదం లేదు. ఇంకేమైనా కావాలంటే మీరు చెప్పండి, నేను దేవునికి రిక్వెస్ట్ చేస్తా. దేవుడే మనతో ఉంటే మనకేం కావాలి, మీరు చెప్పండి దయచేసి. దేవుడే మనతో ఉండంగ, ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి. అసలు ఒక ఆయన మంచి పాట రాశాడు ఒక పుస్తకంలో, మీరు కూడా మీకు కూడా తెలిసి ఉంటది, సాలిన నిన్ను విడిచి కోరితి దీవెనెలెన్ను. సాలిన నిన్ను విడిచి కోరితి దీవెనెలెన్ను. ఎన్నో కోరుకున్నా, ఇది ప్రభు అది ప్రభు, అసలు నువ్వే నాకు చాలు, నీకంటే అసలు ఇంకా ఏం అవసరం లేదు. అయితే ఆయన మన కోసం ఎంత చేశాడంట, మన పాపాల కోసం చనిపోయాడు, మనకు నీతి ఇవ్వాలని, నీతి విషయమై జీవించినట్లు ఆయనే మన పాపాల కోసం కలువరి శిలువలో రక్తం గార్చింది, మన పాపాల విషయంలో క్షమాపణ దొరికింది, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలిగిందంటే మన పాపాలు క్షమించబడ్డాయని దాని అర్థం, ఆత్మీయ స్వస్థత అది. దాని గురించి మాట్లాడుతున్నాడు, మనం మన పాపాలు క్షమించబడ్డాయి దాని ద్వారా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి లోబడి ఆయన న్యాయమైన తీర్పు అప్పగించుకొని ఇవన్నీ చేస్తే ఏం జరిగిందట అంటే, మన పాపాల విషయంలో మనకు ప్రాయశ్చిత్తం దొరికింది, మన నీతి విషయంలో జీవించడానికి అవకాశం దొరికింది. లేకపోతే అప్పుడే బెదిరించాడు అనుకోండి, అసలు ప్రాయశ్చిత్తం అవుతుందా? అప్పుడే అన్ని చేసేసారు అనుకోండి యేసుక్రీస్తు ప్రభువారు. లేదు, లోబడాల్సింది అందుకు. అందుకే ఇంకో మాట ఏమంటున్నాడంటే, మీరు గొర్రెల వల్ల తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. గొర్రెల తప్పిపోయాం ఇంతకుముందు, ఇష్టం వచ్చినట్లు ఏ తిడితే మనం కూడా తిట్టేవాళ్ళం, కాళ్ళు పట్టుకుంటే మనం కూడా కాళ్ళు పట్టుకునేవాళ్ళం. ఇంకేదన్నా అంటే అసలు సహించకుండా ఒకటోసారి రెండోసారి మూడోసారి చూసి అసలు కొట్టేయటమే, అనటమే, కోపం తెచ్చుకోవటమే, అవసరమైతే వదిలి వెళ్ళిపోవటమే, మొహం అంతా ఎర్రగా అయిపోవటమే, కోప్పడి అసలు ఏదో ఒకటి చింద్రవందర చేసేయటమే, చాలా గొడవ చేసేయటమే, అన్యాయంగా అక్రంగా అయితే అసలు ఆర్గ్యుమెంట్ చేసి కోర్ట్స్కి కోర్టులకి ఈడ్చాల్సిందే. ఇక్కడ ఏమన్నాడంటే మీరే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారికి అన్యాయం చేస్తే ఏ కోర్టులో ఆయనకి న్యాయం దొరికింది చెప్పండి? ఏ కోర్టులో న్యాయం దొరికింది? ఏ వకీలు ఆయన పట్టుకొని రిక్వెస్ట్ చేయాలి? ఏ అడ్వకేట్ కావాలి ఆయనకి ఇప్పుడు చెప్పండి? ఆయనే అడ్వకేట్ మన కోసం. ఇప్పుడు ఏ అడ్వకేట్ కావాలి చెప్పండి? ఏ కోర్టులకు వెళ్ళి ఏ అడ్వకేట్ ని సంప్రదించి, బ్రదర్ నా ప్రాణం పోయేటట్టుంది, కొంచెం నన్ను కాపాడండి, మీరు మరి నా కేసును డీల్ చేయండి, అసలు ఏంది అని చెప్పుకోలేదు. నీతిమంతుల యొక్క ప్రవర్తన ఎట్లుంటారంటే మౌనంగా ఉంటారు, అవసరమైతే చనిపోవడానికి కూడా రెడీగా ఉంటారు. అలాంటి వాళ్ళకంట ఈ లోకం మంచిది కాదంట. అందుకని దేవుడు వాక్యంలో రాయించాడు, ఈ లోకంలో వీళ్ళు ఉండాల్సిన వాళ్ళు కాదు, వీళ్ళకి ఇది సరిపోదు, ఇది మంచిది కాదు. వాళ్ళ లోకం ఏదంటే, వాళ్ళ రాజ్యం ఏదంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. అందుకనే దేవుని కోసం మనం జీవిస్తాం. ఆయన మాటలు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. మరలా ఒకసారి నేను రివ్యూ ఇస్తున్నాను, మరలా ఒకసారి మొదటి నుంచి. వాళ్ళు బానిసలు, పనోళ్ళు, అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు యజమానులు ప్రవర్తిస్తున్నారు. పైపెచ్చు ప్రభుత్వం విపరీతంగా భయంకరమైన శ్రమల్లో తీసుకెళ్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీరు లోబడండి వాళ్ళకంటే అసలు ఎట్లా లోబడతారండి? మనకు అలాంటి పరిస్థితులు లేవు మనం అర్థం చేసుకోవడానికి. మనం ఏదో అనుకుంటాం దీన్ని ఈ వచనాన్ని అర్థం చేసుకున్నప్పుడు, కానీ నిజంగా ఆ సందర్భంలో వాళ్ళ పరిస్థితి ఎట్లుండేది, పేతురు ఏ ఉద్దేశంతో రాస్తున్నాడని చూస్తే మన గుండె పేలిపోతుంది. అమ్మా ఏంది ఇంత భయంకరమైన స్థితిలో కూడా లోబడి ఉండాలా? లోబడాలి. ఎందుకు అని అంటే దేవునికి మంచిగా అనిపిస్తుంది అంట, దేవునికి ఇష్టం అంట. మనం అంటాం కదా, ప్రభు నీ చిత్తం ఏది, నీ ఇష్టం ఏది, నీ ఇష్టం ఏది, అన్యాయం సహించడం ఆయనకి ఇష్టం. అవునా? మరి ఎట్లాది? ఎందుకు? ఎందుకనంటే అన్యాయం, మనం పాపం చేసిన దాన్ని బట్టి అన్యాయం అనుభవించట్లేదు, దెబ్బలు తినట్లేదు కదా. న్యాయంగా ఉండి పవిత్రంగా ఉండి దెబ్బలు తింటూ అన్యాయం అనుభవిస్తే అది మంచిదట, అది మనకు ఘనతను తీసుకొని వస్తుందంట. ఎందుకు అని మరలా ప్రశ్నిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అట్లనే దాని గుండె వెళ్ళాడంట, మనం కూడా వెళ్లాల్సిందే ఆయన అడుగు జాడల్లో అని అంటున్నాడు. ఆయన అడుగు జాడలు అంటే ఆయన అడుగు జాడలు అంటే మనం ఏదో అనుకుంటాం, బాగా పాదం తీసుకోవటం, బాగా వాక్యం చూడటం, అది కూడా. కానీ సందర్భం ఏంటంటే ఇంత శ్రమలు అనుభవించినా లోబడ్డాడు, మనం కూడా లోబడాలి, అది అడుగు జాడలు. అయితే అది మాదిరి, ఆ మాదిరి ఉంచిపోయాడు కాబట్టి దాంట్లోనే మనం కూడా నడవాలి. ఎలాంటిదంటే పాపం చేయకూడదు, నోట ఏ కపటం లేదు ఆయనకి, దూషించబడ్డాడు కానీ రివర్స్ తిట్టలేదు, బూతులు తిట్టలేదు, శ్రమ పెట్టబడ్డాడు కానీ బెదిరించలేదు ఎవరిని, మనం కూడా చేయకూడదు. లాస్ట్కి ఏం చేయాలంటే, ఎన్ని చేస్తున్నా కూడా అయినా పర్లేదని సహించి దేవునికి అప్పగించేసుకోవాలి. లాస్ట్కి ఏం జరిగినా సరే నా దేవునికి నేను అప్పగించుకున్నాను ప్రభువా అని ఆయనకే చెప్పుకోవటం, ఆయనకే ప్రార్థన చేయటం జరగాలి. అంతే తప్ప అన్ని రచ్చకీడ్చి గొడవ పెట్టి ఆర్గ్యుమెంట్లు చేసుకుని కోట్లకి ఈడ్చుకొని మెల్లగా అప్పుడప్పుడు ఏదో ప్రార్థన చేస్తున్నాం నామకార్థంగా అయితే అది వేస్ట్. ఫస్ట్ దేవునికి చెప్పుకోకుండా, దేవునికి అప్పగించుకోకుండా ఎక్కడ తిరిగి ఏమి గొడవలు పెట్టుకున్నా అది ఏమీ ప్రయోజనం లేదు. అది దేవుని దృష్టిలో నేను చెప్తున్నాను, మనుషుల దృష్టిలో ఉండొచ్చు, కోట్ల దృష్టిలో ఉండొచ్చు, దేవుని దృష్టిలో అది మంచిది కాదు. అన్యాయం అనుభవించడం అంటే మంచిదట ఆయనకి. హిందీలో ఒక పాట ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది, ఏమంటాడంటే, నేను క్లోజ్ చేస్తున్నాను, అంటే మీరు అన్యాయాన్ని సహించడం దేవునికి ఇష్టము, అట్లాంటి వాళ్ళే దేవునికి పిల్లలు అవుతారు అని ఒక పాట రాశారు. అమ్మో ఆ పాట పాడేటప్పుడు మా గుండెలు అదిరిపోతాయి. ఆకే ఆకే బదలే ఆక్ బురాయ్ కా సామ్నా హై, ఫేరో దూసరా గాల్ సహలో సా బన్యాయ్. అంటే కంటికి కన్ను పంటికి పన్ను కాదు, అన్యాయాన్ని సహించడమే దేవునికి ఇష్టమైంది, అదే దేవునికి ఇష్టమైంది. అది ఈ ఈ వాక్యంలో నుంచి తీసి రాశారు ఆ పాటను. అప్పుడు నాకు అర్థమైంది వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, ఓహో ఇదా రిఫరెన్స్ వాళ్ళకి. పాటలు ఏదంటే అది మనం పాడతాం, కానీ ఒక్క వాక్యం యొక్క లోతులు ఉండవు. అందుకనే దేవునికి అప్పగించి చేసుకోవాలి. ఎందుకనంటే మన కోసం చేశాడు అవన్నీ, మన పాపాల కోసం, మన నీతిగా జీవించడం కోసం, మన పాపాలు క్షమించబడటానికి. మరి మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? దేవుడు మన మాదిరి మన ముందు మాదిరించిపోయాడు. కాబట్టి మనం గుర్రాల వాళ్ళే తప్పిపోయిన వాళ్ళం, మన ఆత్మల కాపరి అధ్యక్షుడైన వాని వైపుకు మళ్లీ ఉన్నాము. కాబట్టి మనం ఆయననే మాదిరిగా ఆయన అడుగు జాడల్లోనే నడవాలి. ఆయన అడుగు జాడల్లో నడవాలి అంటే సింపుల్ గా చెప్పాలంటే అన్యాయాన్ని సహించాలి, ముష్కరులైన యజమానులకు లోబడాల్సిందే, తల్లిదండ్రులకి బయట అక్కడ ఇక్కడ లోబడాల్సిందే. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్తే లోబడకూడదు. మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.